ఓం శాంతి. మురళీ డేట్ 14/12/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మాయపైన విజయాన్ని పొందటానికి బాబా మనందరికీ 2 శక్తివంతమైన బాణాలిచ్చారు. అవి ఏంటివి? మన్మనాభవ, మధ్యాజీభవ. ఈ 2 బాణాలతో మాయపైన విజయాన్ని పొందగలుగుతాము. బాబా మాకందరికీ, వారికి సహాయం చేస్తున్నారు, వీరికి సహాయం చేస్తున్నారు, మాకు సహాయం చెయ్యట్లేదేంటి అంటారు. బాబా సహాయం పొందాలి అంటే ఏం చెయ్యాలి? బాబాని ప్రేమతో జ్ఞాపకం చెయ్యండి. బాబా చెప్పిన శ్రీమతంపై నడుస్తూ ఉండండి. బాబా తప్పకుండా సహాయం చేస్తారు. బాబాతో ప్రేమతో మాట్లాడండి. సంబంధాన్ని బాగుంచుకోవాలి, అప్పుడే బాబా సహాయం లభిస్తుంది. మాట్లాడండి ప్రేమతో. పరందామం నుంచొచ్చాడు బాబా మనందర్నీ పావనంగా చేయటానికి. బాబా మీ ద్వారా మాకు ఎంతో సుఖం లభిస్తుంది అంటూ బాబాకి ధన్యవాదాలు చెప్పాలి. సహాయం పొందండి, ప్రేమతో మాట్లాడండి, మనస్సుపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. దయార్ద హృదయులుగా కండి, సేవలో నిమగ్నమవ్వండి. సుపుత్రులుగా, ఆజ్ఞాకారిగా అయ్యి సత్యమైన యోగిగా, జ్ఞానిగా అవ్వండి. అమృతవేళ లిగిచి బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబాకు కృతజ్ఞతలు చెప్పాలి. బాబా సహాయాన్ని అనుభవం చేసుకోవాలి అంటే బాబాని ప్రేమతో జ్ఞాపకం చెయ్యండి. భాగ్యవంతులైన మనం అవినాశీ విధానంతో అవినాశీ సిద్ధులు పొందుతున్నాం. మన మనస్సు నుంచి నిరంతరం వాహ వాహ అన్న సంతోషపు పాఠం మ్రోగుతూ ఉండాలి. వాహ బాబా, వాహ భాగ్యము, వాహ మధురమైన పరివారము, వాహ సంగమ యుగం యొక్క మనోహర సమయము. ప్రతి పని కూడా వాహ వాహ. అందుకే మనందరం భాగ్యవంతులం. మన మనస్సులో ఎప్పుడు దుఃఖం ఉండద్దు, ఎప్పుడు ప్రశ్న ఉండద్దు. ఎందుకు అనకండి, నేను అన్న అభిమానం ఉండద్దు. ఎందుకు అన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా వాహ వాహ అనండి. నేను అనే మాట వచ్చినప్పుడల్లా బాబా బాబా అనండి. మనం ఏ కర్మలు చేస్తామో అవినాశీ గవర్నమెంట్ యొక్క స్టాంపు పడాలి, అప్పుడే స్థిరంగా ఉంటుంది. ఎవరం మనందరం? నిరంతరం వాహ వాహ అనే భాగ్యశాలి ఆత్మల. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీ వద్ద మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే తీక్షణమైన బాణాలున్నాయి. ఈ బాణాల ద్వారా మీరు మాయపై విజయాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. ప్రశ్న: పిల్లలకు బాబా సహాయం ఏ ఆధారంపై లభిస్తుంది? పిల్లలు ఏ విధంగా బాబాకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటారు? జవాబు: పిల్లలు ఎంతగా బాబాని ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా బాబా సహాయం లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి, మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి. శ్రీమత్తంపై నడుస్తూ ఉన్నట్లయితే బాబా సహాయం చేస్తూ ఉంటారు. బాబా, మీరు పరంధామం నుండొచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. మీ ద్వారా మాకు ఎంతో సుఖం లభిస్తుంది అని పిల్లలు బాబాకు కృతజ్ఞతలు తెలియచేస్తారు. ఆ ప్రేమలో ఆశ్రువులు కూడా వచ్చేస్తాయి. ఓం శాంతి. పిల్లలకు అందరికన్నా ప్రియమైన వారు తల్లి తండ్రి, మరియు తల్లి తండ్రికి పిల్లలు చాలా ప్రియమైన వారు. తండ్రిని త్వమేవ మాతాశ పిత అని అంటారు. లౌకిక తల్లి తండ్రులను అలా ఎవరు అనరు. ఈ మహిమ తప్పకుండా ఉంది, కాని ఇది ఎవరిది అన్నది ఎవ్వరికీ తెలియదు. తెలుసుకున్నట్లయితే అక్కడకు వెళ్ళిపోతారు మరియు అనేకులను తీసుకువస్తారు. కానీ డ్రామా రాతయే ఇలా ఉంది. ఎప్పుడైతే డ్రామా పూర్తవుతుందో అప్పుడే వస్తారు. ఇంతకు ముందు నాటకాలు జరిగేవి. నాటకం పూర్తయ్యే సమయంలో పాత్రదారులందరూ స్టేజ్పై నుంచునేవారు. అలాగే ఇది కూడా అనంతమైన నాటకం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంతా పిల్లల బుద్ధిలోకి రావాలి. ఇదంతా సృష్టి చక్రం, మూలవతనం, సూక్ష్మవతనంలో చక్రం తిరుగుతుందని కాదు. సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతుంది. ఏక్ ఓంకార్ సత్నాం అని కూడా మహిమ చెయ్యబడుతుంది. ఇది ఎవరి మహిమ? గ్రంథంలో సిక్కు వారు కూడా మహిమ చేస్తారు. గుర్నానక్ ఉవాచ, ఏక్ ఓంకార్ అన్నది ఆ ఒక్క నిరాకారుడైన పరమాత్ముని మహిమయే. కాని వీరు పరమాత్ముని మహిమను మరిచి గుర్నానక్ మహిమను చెయ్యటం మొదలు పెడతారు. నానక్ నే సద్గురువుగా భావిస్తారు. నిజానికి సృష్టి అంతటిలో మహిమ ఏదైతే ఉందో అదంతా ఆ ఒక్కరిదే. ఇంకా ఎవరి మహిమ లేదు. బ్రహ్మలో బాబా ప్రవేశం జరగకపోతే అతను గవ్వతుల్యమైన వారే. ఇప్పుడు మీరు గవ్వతుల్యమైన వారి నుండి పరంపిత పరమాత్మ ద్వారా వజ్రతుల్యంగా అవుతారు. ఇప్పుడిది పతిత ప్రపంచం, బ్రహ్మరాత్రి. పతిత ప్రపంచంలోకి బాబా వచ్చినప్పుడు వారిని ఎవరైతే గుర్తిస్తారో వారు వారిపై బలిహారమవుతారు. ఈనాటి ప్రపంచంలో పిల్లలు కూడా చంచలంగా అయిపోతారు. దేవతలు ఎంత బాగుండేవారు. ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానులుగా అయిపోయారు. సన్యాసులు కూడా మొదట చాలా బాగుండేవారు, పవిత్రంగా ఉండేవారు, భారతదేశానికి సహాయం చేసేవారు. భారతదేశంలో పవిత్రత లేకపోతే కామచిత్తిపై తగలబడిపోయేవారు. సత్యయుగంలో ఈ కామ వికారం అనేది ఉండదు. ఈ కలియుగంలో అందరూ కామచిత్తిలో ముళ్ళగా అయి కూర్చున్నారు. సత్యయుగంలో అలా అనరు. అక్కడ ఈ విషం అనేది ఉండదు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అని అంటారు. వికారులనే పతితులు అని అంటారు. ఈ రోజుల్లో మనుషులు 10-12 మంది పిల్లల్ని కూడా కనేస్తూ ఉంటారు. అసలు ఎటువంటి నిబద్ధత లేకుండా పోయింది. సత్యగల్లో కొడుకు పుట్టే ముందే సాక్షాత్కారమవుతుంది. అలాగే నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లి చిన్న పిల్లవాడిగా అవుతాను అని శరీరం వదిలే ముందే సాక్షాత్కారమవుతుంది. అక్కడ ఒకే కొడుకు ఉంటాడు, ఎక్కువ మంది ఉండరు, అంతా నియమం అనుసారంగా నడుస్తుంది. వృద్ధి అయితే తప్పకుండా జరుగుతుంది, కాని అక్కడ వికారాలుండవు. మరక్కడ పుట్టటం ఎలా జరుగుతుంది అని చాలామంది అడుగుతారు. అక్కడ యోగ బలం ద్వారా అన్ని పనులు జరుగుతాయి అని చెప్పాలి. యోగ బలం ద్వారా మనం సృష్టిపై రాజ్యాన్ని తీసుకుంటాము. బాహుబలం ద్వారా రాజ్యం లభించదు, యోగ బలం ద్వారానే రాజ్యాన్ని పొందుతాము. క్రైస్తవులు పరస్పరం కలుసుకుంటే వారు మొత్తం సృష్టి రాజ్యమంతటినీ తీసుకోగలరు, కాని వారు పరస్పరం కలుసుకోరు. అలా నియమంలో లేదు, కావుననే రెండు పిల్లలు పరస్పరం పోట్లాడుకుంటే వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది అని అంటారు. కృష్ణుడు నోట్లో వెన్నను చూపించారు, అది ఈ సృష్టి రూపి వెన్న. ఈ యోగ బలపు యుద్ధమే శాస్త్రాలలో చూపించబడింది, అంతేకాని అది బాహుబలపు యుద్ధం కాదు. వారు మళ్లీ శాస్త్రాలలో హింసాయుత యుద్ధాన్ని చూపించారు, వాటితో మనకు ఎటువంటి సంబంధము లేదు. పాండవులు మరియు కౌరవుల యుద్ధమేదీ లేదు. ఈ అనేక ధర్మాలు 5000 సంవత్సరాల క్రితం కూడా ఉండేవి, పరస్పరం పోట్లాడుకుని వినాశనమయ్యాయి. పాండవులు దేవీదేవత ధర్మ స్థాపనను చేశారు, ఇది యోగ బలం. దీని ద్వారా సృష్టి రాజ్యం లభిస్తుంది, మాయాజీత్తులుగా జగజ్జీత్తులుగా అవుతారు. సత్యగల్లో మాయా రావణుడు ఉండడు, అక్కడ రావణుడు దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెట్టరు కదా. ఎటువంటి చిత్రాలు తయారు చేస్తారో చూడండి. నిజానికి అటువంటి దైత్యులు లేక అసూరులు ఎవరూ ఉండరు. పంచవికారాలు శ్రీవి, పంచవికారాలు పురుషుడివి. వాటిని కలిపి 10 తలల రావణుడిని తయారు చేశారు అన్నది కూడా అర్థం చేసుకోరు. విష్ణువుకి కూడా 4 భుజాలను చూపిస్తారు కదా. మనుష్యులు ఈ సామాన్యమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. పెద్ద రావణుని తయారు చేసి తగలబెడతారు. అతి ప్రియమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రికి ఎప్పుడూ పిల్లలు నెంబర్ వారీగానే ప్రియంగా ఉంటారు. కొందరు చాలా ప్రియమైన వారు ఉన్నారు, కొందరు చాలా తక్కువ ప్రియమైన వారిగా కూడా అవుతారు. ఎంత ప్రియమైన పిల్లలుగా ఉంటారో అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, దయార్థ హృదయులుగా ఉంటారో వారు ప్రియమనిపిస్తారు. భక్తి మార్గంలో దయ చూపించమని కోరుకుంటారు కదా. ఖుదా రెహమ్ కరో మెర్సీ ఆన్మి అని అంటారు, కాని డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే చాలా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడే బాబా వచ్చే ప్రోగ్రాం ఉంటుంది. ఈశ్వరుడు ఏది కావాలనుకుంటే అది చెయ్యగలడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాగలడు అని కాదు. మరి అటువంటి శక్తి ఉన్నట్లయితే తిట్లు ఎందుకు లభిస్తాయి? వనవాసం ఎందుకు లభిస్తుంది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. కృష్ణుడికి కూడా నిందలు పడవు. భగవంతుడు ఇది చెయ్యలేడా అని అంటారు, కాని వినాశనమైతే జరగవలసింది. అందులో రక్షించే విషయమేదీ లేదు. అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళాలి. స్థాపన వినాశనం చేయిస్తారు కాబట్టి తప్పకుండా తానే భగవంతుడే కదా. పరంపిత పరమాత్మ స్థాపన చేస్తాడు దేనిని? ముఖ్య విషయంగా మీరు గీతా భగవంతుడు ఎవరు అని అడగండి. మొత్తం ప్రపంచమంతా ఇందులో తిక్కమక్క పడి ఉంది. వారైతే మనుష్యుల పేరుని వ్రాసేశారు. ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన భగవంతుడు తప్ప ఇంకా ఎవరూ చెయ్యలేరు. మరి కృష్ణుడు గీతా భగవంతుడని మీరు ఎలా అనగలరు? వినాశనము మరియు స్థాపన చేయించటం ఎవరి పని? గీతా భగవంతుణ్ణి మరిచి గీతనే ఖండితం చేసేశారు. ఇది చాలా పెద్ద పొరపాటు. మళ్లీ జగన్నాథపురిలో దేవతల పెద్ద పెద్ద అశుద్ధమైన చిత్రాలను తయారు చేశారు. ఇలా అశ్లీల చిత్రాలను ఉంచటం ప్రభుత్వం అవరోధిస్తుంది. కావున ఈ విషయాలపై అర్థం చేయించాలి. ఈ మందిరాల విషయంలో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. ఈ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞ పత్రాలు వ్రాస్తారో చూడండి, రక్తంతో కూడా వ్రాస్తారు. కృష్ణుడికి రక్తం కారితే ద్రౌపది తన చీరను చింపి దానికి కట్టు కట్టినట్టుగా ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమ కథ. మీకు శివబాబా పైన ప్రేమ ఉంది. ఈ బ్రహ్మ నుండి రక్తం వెలువడగలదు, ఇతడికి దుఃఖం కలగగలదు, కాని శివబాబాకెప్పుడూ దుఃఖం కలగదు. ఎందుకంటే తమ శరీరమే లేదు. కృష్ణుడికి ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖం కలుగుతుంది కదా. మరి అతడు పరమాత్మ ఎలా అవ్వగలడు? నేనైతే సుఖ దుఃఖాలకు అతీతుడను అని బాబా అంటారు. కాని నేనొచ్చి పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చేస్తాను. సదాశివ అన్న గాయనం ఉంది కదా. సుఖాన్నిచ్చే సదాశివుడు నా మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలెవరైతే సుపుత్రులుగా ఉన్నారో, జ్ఞానాన్ని ధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగిగా మరియు జ్ఞానిగా ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు అని అంటారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి కొందరు చెడు పిల్లలుంటారు. కొందరు కులాన్ని కలంకితం చేసేవారు కూడా వెలువడతారు, చాలా అశుద్ధంగా అయిపోతారు. ఇక్కడ కూడా అలాగే ఆశ్చర్యవంతులై పిల్లలుగా అవుతారు, వింటారు, వినిపిస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. కావుననే నిశ్చయ పత్రం వ్రాయించబడుతుంది. అప్పుడు వారు వ్రాసిన దానిని వారి ముందు ఇవ్వటం జరుగుతుంది. కొందరు రక్తంతో కూడా వ్రాసిస్తారు, రక్తంతో వ్రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజుల్లో వారు ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు, కాని అది అసత్యమైన ప్రతిజ్ఞ. ఈశ్వరుడిని సాక్షిగా భావించటము అనగా అతడు ఈశ్వరుడే, నేను ఈశ్వరుణ్ణే అని భావిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా నన్ను తెలుసుకున్నారు. బాబా ఈ కళ్ళు అనే కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయ శరీరం, దీనిని అద్దెకు తీసుకున్నాను. బాబా కిరాయదారుడు, ఇల్లు ఉపయోగించబడుతుంది కదా, అలా నేను ఈ ఇంటిని ఉపయోగించుకుంటాను. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు. బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆత్మ తప్పకుండా ఇంద్రియాలనే ఉపయోగిస్తుంది కదా, నేను వచ్చాను కాబట్టి తప్పకుండా వినిపిస్తాను కదా, ఈ అవయవాలను ఉపయోగిస్తున్నాను అంటే మరి తప్పకుండా అద్దె కూడా ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. మీరు ప్రకాశాన్ని ఇస్తారు, జాగృతం చేస్తారు. మిగిలిన వారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. మాతలైన మీరు మేల్కుంటారు, స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇందులో మెజారిటీ మాతలది ఉంది, కావున వందే మాతరం అని అనటం జరుగుతుంది. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణాలు వేశారు. మన్మనాభవ మధ్యాజీ భవ బాణం ఎంత సహజమైనది. ఇవే బాణాల ద్వారా మీరు మాయపైన కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క బాబా స్మృతిలో ఒక్కరి శ్రీమతం పైనే నడవాలి. బాబా మీకు ఇటువంటి శ్రేష్ట కర్మను నేర్పిస్తారు. దీని ద్వారా 21 జన్మలు ఎప్పుడు కర్మలను దూషించుకోవలసిన అవసరమే ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా సదా సుసంపన్నంగా అవుతారు. అనేక సార్లు మీరు స్వర్గాధిపతులుగా అయ్యారు, రాజ్యం తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు హీరో హీరోయిన్ పాత్రను అభినయిస్తారు. డ్రామాలో అందరికన్నా ఉన్నతమైన పాత్ర పిల్లలైన మీదే ఉంది, కావున ఇలా ఉన్నతంగా తయారు చేసే బాబాపై చాలా ప్రేమ ఉండాలి. బాబా మీరు అద్భుతం చేస్తారు. మా మనస్సులోనూ లేదు, మా చిత్తంలోనూ లేదు. మేము నారాయణుడిగా ఉండేవారిమని మాకేం తెలుసు అని అంటారు. మీరే నారాయణుడిగా లెక్క లక్ష్మీగా దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అసూరులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందండి అని బాబా చెప్తారు. ఎవరెంత పురుషార్థం చేస్తే అంతగా దాన్ని బట్టి సాక్షాత్కారమవుతుంది. రాజయోగాన్ని ఒక్క బాబానే నేర్పించారు. సత్యమైన సహజ రాజయోగాన్ని మీరు ఇప్పుడే నేర్పించగలరు. బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వటం మీ బాధ్యత. అందరూ అనాథులుగా అయిపోయారు. ఈ విషయాలను కూడా కల్పపూర్వం వారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకోగలరు. మొత్తం ప్రపంచమంతటిలో మహానుమూర్ఖులను చూడాలనుకుంటే ఇక్కడే చూడండి అని బాబా తెలియచేస్తారు. ఏ తండ్రి నుండైతే 21 జన్మల వారసత్వం లభిస్తుందో వారిని కూడా వదిలేస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని పిల్లలు, మళ్లీ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యశూద్రుల పిల్లలుగా అవుతారు. ఇప్పుడు అసూరి సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అవుతారు. బాబా పరంధామం నుండి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. కావున వారిపై ఎంతగా కృతజ్ఞత భావముండాలి. భక్తి మార్గంలో కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. దుఃఖంలో అలా కృతజ్ఞతలు చెప్పుకోరు కదా. ఇప్పుడు మీకు ఎంతో సుఖం లభిస్తుంది, కావున మీకు చాలా ప్రేమ ఉండాలి. మనం బాబాతో ప్రేమగా మాట్లాడితే వారెందుకు వినరు? సంబంధం ఉంది కదా. రాత్రి లెగిచి బాబాతో మాట్లాడాలి. బాబా తమ అనుభవాన్ని తెలియచేస్తూ ఉంటారు. నేనెంతో స్మృతి చేస్తాను. బాబా ప్రేమలో ఆశ్రువులు కూడా వచ్చేస్తాయి. నేనెలా ఉండేవాడిని, బాబా నన్ను ఎలా తయారు చేశారు. తత్వం మీరు కూడా అలా అవుతారు. యోగంలో ఉండే వారికి బాబా సహాయం కూడా చేస్తారు. కళ్ళు తమంతట తామే తెరుచుకుంటాయి. మంచం కదులుతుంది కదా. బాబా ఎంతో మందిని లేపుతారు. అనంతమైన తండ్రి ఎంతటి దయ చూపుతారు. మీరు ఇక్కడకెందుకొచ్చారు? బాబా భవిష్యత్తులో శ్రీనారాయణుడిని వరించేందుకు కావలసిన శిక్షణను తీసుకునేందుకు వచ్చాము, లెక్క లక్ష్మిని వరించేందుకు ఈ పరీక్షను పాస్ అవుతున్నాము అని అంటారు. ఇదెంత అద్భుతమైన స్కూలు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఇది అతి పెద్ద యూనివర్సిటీ, కానీ గాడ్లీ యూనివర్సిటీ అన్న పేరుని పెట్టనివ్వరు. ఏదో ఒకరోజు తప్పకుండా అంగీకరిస్తారు, వస్తూ ఉంటారు. ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ అని తప్పకుండా అంటారు. బాబా తమ నయనాలపై కూర్చోపెట్టుకుని మిమ్మల్ని చదివిస్తారు. మిమ్మల్ని స్వర్గంలోకి చేరుస్తాము అని అంటారు. కావున ఇటువంటి బాబాతో ఎంత బాగా మాట్లాడాలి. మళ్లీ బాబా ఎంతో సహాయం చేస్తారు. ఎవరి గొంతులైతే మూసుకుపోయాయో వారి తాళాన్ని తెరుస్తారు. రాత్రి స్మృతి చెయ్యటం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియచేస్తారు. తాము అమృత వేళ ఎలా మాట్లాడతారో తెలియచేస్తారు. కావున జాగ్రత్తగా ఉండాలి. కులానికి కలంకితం చెయ్యకూడదు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. పంచ వికారాలను దానం చేసి మళ్లీ తిరిగి తీసుకోకూడదు అని బాబా అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు దయార్ధ హృదయులుగా అయ్యి సేవలో తత్పరులై ఉండాలి. సుపుత్రులుగా ఆజ్ఞాకారులుగా అయ్యి సత్యమైన యోగిగా మరియు జ్ఞానిగా అవ్వాలి. రెండో పాయింట్, అమృత వేళ లేచి బాబాతో చాలా మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బాబా సహాయాన్ని అనుభవం చేసుకునేందుకు అతి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. వరదానం, సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండి మనస్సు ద్వారా సంతోషపు గీతమును గానం చేసే అవినాశీ భాగ్యవానుభవ. భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనస్సు నుండి ఎల్లప్పుడూ వాహ వాహ అంటే ఓహో ఓహో అన్న సంతోషపు పాఠం రోగుతూ ఉంటుంది. వాహ బాబా, వాహ భాగ్యం, వాహ మధుర పరివారము, వాహ శ్రేష్ట సంగమయుగపు మనోహర సమయము. ప్రతి కర్మ కూడా వాహ వాహ. కావున మీరు అవినాశీ భాగ్యవంతులు. మీ మనస్సులోకి ఎప్పుడూ ఎందుకు నేను అన్నవి రావు. ఎందుకు అన్న దానికి బదులుగా వాహ వాహ మరియు నేను అన్న దానికి బదులుగా బాబా బాబా అన్న మాటలే వస్తాయి. స్లోగన్, ఏ సంకల్పాన్నైతే చేస్తారో దానికి అవినాశీ గవర్నమెంట్ స్టాంపును ముద్రించినట్లయితే స్థిరంగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సంతుష్ట ఆత్మలు ఎల్లప్పుడూ నిస్వార్థిగా మరియు సదా అందరినీ నిర్దోషిగా అనుభవం చేస్తారు. ఎవ్వరిపైన దోషం మోపరు. భాగ్యవిధాత పైన కానివ్వండి, డ్రామా పైన కానివ్వండి, వ్యక్తి పైనైనా, శరీరం యొక్క లెక్క ఖాతా పైనైనా, నా శరీరమే ఇంత, దేనిపైన ఎవ్వరిపైన దోషం మోపరు. సంతుష్టాత్మ సదా నిస్వార్థంగా ఉంటారు. నిర్దోషి యొక్క వృత్తి దృష్టి ఉన్నవారిగా ఉంటారు. సంతుష్టాత్మ ఎప్పుడూ ఎవరిపైన దోషం మోపరు. ఓం శాంతి.